शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमदर्यं त्रिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रियः कान्ताय कल्याणनिधये निधये अर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुरुधराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम्
समस्त सन्मंगल भृगुवास अदे शुक्रवार शुक्रवार महालक्ष्मीदेवी की मनंदर भक्ति श्रद्धल तो साष्टांग नमस्कार अम्मवार लक्ष्मीदेवी अंटे नित्यम मनो अनेक रूपाल तो उन्नदी शुद्ध लक्ष्मी मोक्ष लक्ष्मी जयलक्ष्मी सरस्वती శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నామ సర్వదా అని వేదములో ఒక భాగమైన శ్రీ సూక్తం చెబుతారు. అమ్మవారు మనలో శుద్ధలక్ష్మి అనే పేరుతో ఉంది. మంచి ఆలోచన వచ్చింది అంటే మనలో శుద్ధలక్ష్మి ఉన్నట్టే, మన ఆలోచన లోకానికి ఉపయోగపడుతుందంటే ఆవిడ శుద్ధలక్ష్మి. అసలు మంచి ఆలోచన వస్తే చాలు, ఆలోచన తనంతా తాను ఇవాళ కాకపోతే రేపైనా పూర్తవుతుందన్నారు. ముందు ఆలోచన బాగుండాలి. మంగళాదీని మంగళ మధ్యాన్ని మంగళాంతాన్ని కావ్యాన్ని ప్రథంతే, మన చదువులన్నీ ముందు మంగళంతో ప్రారంభమవ్వాలి, శుభంతో ప్రారంభమవ్వాలి, మధ్యలో శుభం ఉండాలి, చివరి శుభం అవ్వాలి. అందుకని ఏదో దిక్కుమారులు కొన్ని చదువులు ఉన్నాయి, ప్రారంభం ఏడుపు, మధ్యలో ఏడుపు, చివర ఏడుపు. ఏడుపు కొట్టి చదువులుగా ఉండకూడదు ఎప్పుడు. నిజంగా ఏడుపు కూడా ఏడుపు కాదనుకోవాలి మనం. మన శరీరం విడిచిపెట్టడం కూడా మోక్షం ఉన్నారు. అందుకే అలా కాకుండా ట్రాజెడీస్ అనే పేరుతో రాయటం అది దరిద్ర లక్షణం. మంగళమే పలకాలి, మంచి ఆలోచన, మంచి ఆలోచన చివరిదాకా ఉండడం. ఆది శరీరం విడిచిపెడుతున్నప్పుడు కూడా ఈ శరీరం ఇచ్చిన పరమాత్మలో కలిసిపోతున్నాను సంతోషంగా వెళ్ళడం అన్నమాట. అటువంటి లక్ష్మి శుద్ధ లక్ష్మి, దానికి ఎప్పుడూ తిరుగులేదన్నారు. నేను సుఖంగా ఉండాలి, లోకం బాగుండాలి, లోకం బాగుండడం కోసం ఏదైనా ఒక మంచి కార్యం కావాలి అనే ఆలోచన వస్తే ఆలోచన తొందరగా పూర్తవుతుంది. అపవిత్రపు ఆలోచనలు కూడా పూర్తవుతాయి, కానీ వాడి అంతం కూడా అవుతుంది చివరికి. మనం చూస్తున్నాం ఎంతోమంది ప్రపంచమంతటిని జయించి నాశనం చేయాలనుకున్నవాడు చివరికి వాడు తీసుకున్న గోతులు వాడే పడ్డారు. హిరణ్యాక్షుడికే దిక్కు లేదు, హిరణ్యకశిపుడికి దిక్కు లేదు. ఎన్ని వరాలు కోరాడు హిరణ్యకశిపుడు? ఏకంగా పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, వెలుతురులో చావకూడదు, చీకట్లో చావకూడదు. పగలు రాత్రి కోరుకున్నాడు, ఎక్కడ తాగల. పగటిపూట గదులన్నీ మూసేసి కట్టిగా చీకటి చేసి చీకట్లో తప్పుతారేమోనని మళ్ళీ చీకట్లో చావకూడదు అన్నాడు. రాత్రిపూట దీపాలు పెట్టి పట్ట పగల కింద లైటింగ్ పెడతారేమో అని వెలుతురులో చావకూడదు అన్నాడు. ఇంట్లో చావకూడదట, బయట చావకూడదట, ఇంకెక్కడ చావాలి? ఇది చచ్చే చావు అంటే అన్నమాట. బతికున్న వాటితో చావకూడదు, చచ్చిన వాటితో చావకూడదు, ఆయుధాలతో చావకూడదు, గాలితో చావకూడదు, గాలి వల్ల చావకూడదట. అందుకని ఆయన ఏం చేశాడు, పగలు రాత్రి కానీ సంధ్యా సమయం ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు కనుక గడప దగ్గర కూర్చోబెట్టి ప్రాణం ఉండి లేనివి గోళ్ళు కనుక దాంతో చేర్చి ఏ జంతువు వల్ల ఏ మనిషి వల్ల చావకూడదు కనుక సగం నరుడు సగం సింహం అయ్యి చీల్చి అవతల వారేశాడు. మనకే ఇన్ని తెలివితేటలు ఉంటే మనల్ని సృష్టించిన వాడికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి? వాడు చాలా గొప్పవాడు అన్నమాట. అందుకని ఆలోచన ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. అలా పవిత్ర ఆలోచన శుద్ధ లక్ష్మి. అమ్మాయి ఎప్పుడు సాయంత్రం ఏడవుతుంది, ఎప్పుడు ఉపన్యాసం అవుతుంది అనుకోవడం శుద్ధ లక్ష్మి. ఎప్పుడు ఏడవుతుంది చక్కగా యూట్యూబ్లోకి వెళ్ళిపోయి అంతఃపురం చూద్దాం అనుకుంటే అది శుద్ధ లక్ష్మి కదా, అశుద్ధ లక్ష్మి. కాబట్టి మీరంతా శుద్ధ లక్ష్మి స్వరూపులు అన్నమాట. గ్యారంటీగా శుద్ధ లక్ష్మి స్వరూపులు ఎవరంటే ఇదిగో వీళ్ళు అన్నారు. శుద్ధ లక్ష్మి తర్వాత మోక్ష లక్ష్మి. భవబంధాలకు అతీతంగా ఉంటుంది అమ్మవారు. ఎప్పుడు సంసారం విడిచిపెట్టమని కానీ, డబ్బు సంపాదించొద్దని కానీ, భోగాలు అనుభవించొద్దని కానీ అసలు మన పురాణాలు చెప్పరా. మన పురాణాలు అంటేనే సుఖంగా ఉండండి అన్నాయి. మంచి స్నానం చేసుకో, సుగంధ ద్రవ్యాలతో ఉండు నువ్వు ఎప్పుడు, నీ శరీరం ఎప్పుడు చాలా పవిత్రంగా. మనం పక్కన కూర్చుంటే పక్కవాడికి హాయిగా ఉండాలంట. అందుకని మీ పురాణాల్లో ఏం చెప్పారంటే స్నానం చేసి పరిమళ ద్రవ్యాలు పూసుకుని నువ్వు వెళ్ళు, అప్పుడు నీ పక్కన కూర్చున్నవాడు అమ్మయ్యా అనుకుంటాడనమాట. కుళ్ళు కుట్టి శరీరంతో వస్తే చిచ్చేని ముక్కు పూసుకుని కొంచెం దూరంగా వెళ్ళిపోతారు ఉండలేక. అందుకే గురువుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను నోరు పూసుకుని మాట్లాడమన్నారు, ఇలా దగ్గర చెయ్యట్టుకుని. ఎందుకంటే వీడికి నోరు ఏ నొప్పుతో ఉందో తెలియదు కనుక, వీడు ఏం తాగొచ్చాడో ఏం పుచ్చుకొచ్చాడో ఈ పళ్ళు ఎప్పుడు నవ్వుకున్నాడో తెలియదు కనుక. 16 గంటలు ఎయిర్ ఇండియాలో ప్రయాణం చేసి ఆ నోరు లేక మొహమ్మద్ ఎత్తి గిరిగాలి అన్నాడంటే ఇంక వీడు ఉపన్యాసం చెప్పలేక ఉపరి సన్యాసం పుచ్చుకుంటాడు. అందుకని శుభ్రంగా ఉండాలి. అదనమాట మోక్ష లక్ష్మి అంటే. అంటే మనం భోగాలతో ఉండాలి, పవిత్రంగా ఉండాలి, కానీ వ్యామోహం ఉండకూడదు. మంచి పాయసం తిను, కానీ నాకు పాయసమే తినాలని రోజు దాని మీద పిచ్చి పెట్టుకోవు. జీడిపప్పు కిస్మిస్ వేసి చెయ్యి ఎలా చెయ్యాలో పాయసం అలా చేస్తే ఆ పాయసం ఉండాలి. ఓ 4 లీటర్ల పాలు పోయండి, బాగా ఉడకబెట్టండి. ఆ పాలు కడపడాక ఒక 1/4 కేజీ 100 గ్రాములు బియ్యం పోసి, 1/4 కేజీ జీడిపప్పు వేసి, ఇంత కిస్మిస్ వేసి, యాలకులు వేసి ఇవన్నీ వేస్తే అబ్బా అసలు ఆ పాయసం తింటే స్వర్గానికి అలా దగ్గరికి వెళ్ళిపోయినట్టు వాడు బెత్తడి దూరంలోకి. ఇదిగో ఈ శుభ్రంగా తిను, కానీ తిన్నంతసేపే. తినేసిన తర్వాత ఈ పాయసం రోజు ఉండాలి అని రోజు కోరుకుంటే మళ్ళీ అది వ్యామోహం. ఒక వస్తువుని అనుభవించడం వరకే తప్ప అది లేకపోతే ఉండలేని స్థితి వస్తే మళ్ళీ నరకం. అది ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటే అది మోక్ష లక్ష్మి. సంసారంలో ఉంటూ సంసారంతో సంబంధం లేకుండా ఉండు. ఎంత కష్టం ఇది, అన్ని సుఖాలు అనుభవించాలట, కానీ ఆ సుఖాల మీద వ్యామోహం లేకుండా ఉండాలి. అందుకే కృష్ణుడు యోగేశ్వరుడు. అసలు ఆయన కొన్నది భోగాలు ఎవరుకున్నాయండి, కానీ దేని మీద వ్యామోహం ఉండదు ఆయనకి. అడవిలో పడుకుంటే ఎలా ఉంటాడో అంతఃపురంలో అలాగే ఉంటాడు. కాబట్టి అమ్మవారు వీటికి అతీతంగా ఉంటుంది కనుక మోక్ష లక్ష్మి. ఏ కార్యక్రమంలో అయినా శుభం పలికి ఈ పూట నేను పవిత్రంగా ఉండాలని సంకల్పం చేసుకుని బయటకు వెడితే వాడికి విజయం ఇస్తుంది కనుక జయలక్ష్మి. ఆ తల్లిని తలుచుకుని వెళ్ళు, నిశ్చంతగా పని అయిపోతుంది. నమ్మకంగా వెళ్ళడం అంతే, అందుకంటే ఆవిడ విద్యాలక్ష్మి. అదే సరస్వతి అంటే. అమ్మకి భక్తితో నమస్కరిస్తే విద్య, విద్య గొప్ప సంపద అండి. విద్య నిగూఢ గుప్తముకు విత్తము అన్నాడు. కనపడని సంపద విద్య. ఇప్పుడు నా దగ్గర ఏముందని ఇక్కడికి వచ్చాను నేను. మీతో పోలిస్తే మీలో ఎవరికి ఉన్నంత గొప్ప గొప్ప ఇళ్ళు నాకు లేకపోవచ్చు, మీకున్నటువంటి కారులు నాకు లేకపోవచ్చు. అంటే నాకున్న సంపద నాకున్నది, మీకులాగా కంప్యూటర్ ఆపరేట్ చేయలేను, కానీ అయినా అన్ని పనులు నాకు హాయిగా జరుగుతుంది. నిజం చెప్పాలంటే మీకంటే నాకే హాయిగా ఉంది. చక్క వేడుబాబు వచ్చి తీసుకుపోతాడు, సీతారామ వచ్చి తీసుకుపోతాడు, వాళ్ళ అమ్మకు వాళ్ళ అత్తగారు వచ్చి అన్నం పెట్టేస్తారు, ఇంకో అన్నపూర్ణ గారు వచ్చి పాయసం పెడతారు, ఇంకొక ఆవిడ వచ్చి పాట వినిపిస్తారు బేసపాట వారు వచ్చి, ఇంకో ఇంట్లోకి వచ్చి నారాయణ పెళ్లికి ఆహ్వానం చేస్తుంది, పైగా పౌత్రుడు వాళ్ళ వారి పుత్రుడు అని శుభలేఖ కూడా తెలుగులో పేరిస్తుంది, శుభ్రంగా రమణ గారు తీసుకెళ్ళి గూగుల్లో పెడతారు దీన్ని. ఈ విధంగా ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేసి పెట్టేస్తున్నారు కదా, మీకేం పెంగలేదండి అన్నారు. నేను దర్జాగా ఉన్నాను. ఇదే విద్యాలక్ష్మి అంటే. సరస్వతి అంటే ఎందుకంటే లేదు చెప్పడానికి చెబుతాను అన్నమాట. అమ్మవారిని నమ్మితే ఆ తల్లి విద్యా రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది. విద్య కనపడని గొప్ప సంపద అన్నమాట. అందుకని సరస్వతి. ఆవిడే శ్రీలక్ష్మి. ఇది కిట్టుకేయలేదు కొంచెం. శ్రీ అన్న లక్ష్మీదేవి. మళ్ళీ శ్రీలక్ష్మి అని ఎందుకన్నాడు? లక్ష్మీదేవిని శ్రీ అని పిలుస్తారు. శ్రీనివాసుడు అంటే శ్రీ నివాసముగా కలవాడు. లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది కనుక లక్ష్మీదేవి ఉండేటటువంటి వక్షస్థలం కలిగినవాడు. అది శ్రీనివాసుడు అంటే విడివిడిగా అర్థం. శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మి ఆయనలో ఉంది కనుక శ్రీనివాసుడు. ఈ శ్రీ అన్న లక్ష్మే, మళ్ళీ లక్ష్మి అన్న లక్ష్మే కదా, రెండు పక్క పక్కన ఎందుకు పెట్టాడు అంటే శ్రీ అనే శబ్దం చాలా అత్యద్భుత శబ్దం. శ్రీ సేవాయాం అని సంస్కృతంలో నిర్వచనం. సేవించుటని శ్రీ అన్నారు. అనగా కొంచెం తేలిగ్గా చెప్పాలంటే ఎవరైనా వెళ్ళి అమ్మవారికి ఇంత ఉపచారం చేస్తే, ఇంత సేవ చేస్తే వారింటిలో తాను సేవ చేస్తుంది. సేవకుదారిగా పదివాళ్ల రూపంలో, అన్నం పెట్టేవాళ్ళ రూపంలో, కారు నడిపేవాడి రూపంలో, మంచం రూపంలో, కంచం రూపంలో, విశ్రాంతి రూపంలో, ఆనంద రూపంలో, రకరకాలుగా మనకి సేవ చేస్తుంది. అసలు అమ్మవారు చేసే సేవ అంతా ఎంత కాదు. ఎవరు నీకు అన్నం పెట్టారు అదొక సేవ, నేను తీసుకుని నడిపి తీసుకెళ్లారు కాదు అదొక సేవ, హాయిగా పడుకోవడానికి మంచం వేశారు అదొక రకమైన సేవ. ఇలా రకరకాలుగా సేవిస్తుంది మన ఇంట్లో. మనం ఒక్కసారి సేవ చేస్తే చాలు, ఏదో ఛత్రం ధారయామని గొడుగు పెట్టాం, చేమలం వేయమని చేపలం వేసినాం, ఈ చిన్న సేవలు మెచ్చుకుని యావత్ జీవితం రకరకాలుగా సేవలు చేస్తోంది. తనను సేవించు వారిని సేవిస్తున్నది కనుక అమ్మవారిని శ్రీహి అన్నారు. మన అమ్మని సేవిస్తే అమ్మ మనల్ని యావత్ జీవితం సేవిస్తుందన్నమాట. భార్యని లక్ష్మి అన్నారు, తల్లిని లక్ష్మి అన్నారు, కూతుర్ని లక్ష్మి అన్నారు. అంటే అన్ని రూపాల్లో ఉన్నది ఆవిడే, ఇన్ని రూపాల్లో మనకు ఆనందం చేకూర్చి పెడుతోంది. అందుకని శ్రీహి లక్ష్మీ. ఇంకా వరాలు ఇస్తుంది, ఎప్పుడు ఏది అవసరమో అది ఇస్తుంది. కంట కావలం తొలగించి వరం ఇస్తుంది కనుక ఆ తల్లి వరలక్ష్మి. అటువంటి తల్లి నిత్యం ప్రసన్నురాలవుగాక అని ఆ తల్లిని తలుచుకుంటే మంగళము తప్ప అమంగళం ఉండదు. ఆవిడ పేరే మంగళదేవత. లక్ష్మీదేవి కొన్ని పేర్లు ఉన్నాయి, ఇందిరా, లోకమాత, మా, రమా, మంగళదేవత. అందులో మంగళదేవత నిత్యము మంగళము తప్ప అమంగళము ఇవ్వదు. ఆవిడ నిజంగా నమ్మి సేవించే వారికి విష్ణువుని తిడితే శివుడి దగ్గర చచ్చిపోతారండి. మీరు ఎప్పుడో చూడండి, విష్ణువుని తిట్టితే విష్ణువు ఏం చేయడు, చంపడానికి ఒకటి పంపుతాడు. మీరు చూడండి, విష్ణువుని ఆయన్ని తిరస్కరించి ఆయన ఆస్తి రాకుందాం అంటే ఏ రుద్రుడి కొండ దగ్గర చచ్చిపోతారు, నల్లమల అడవుల్లో చచ్చిపోతారు వాడు, గ్యారంటీ. ఇంకా అక్కడ ఎక్కడ చాలా చిత్రంగా ఉంటుంది ఇది లేదా. అందుకే ఒడి దగ్గర పెట్టుకోవాలి. ఒకడు పోషిస్తాడు, ఆయన తిడితే చంపేవాడు ఈయనమాట. కాబట్టి ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే ఈయన పొడుస్తాడు ఒకటి. దీనికి ఒక చిన్న కథ ఉంది, ఉపనిషత్తులు సామాన్యమైనవి కాదు. ఒక ఊళ్ళో ఒక మంచి కుర్రాడు ఒకడున్నాడు. రోజు పశువుని కాసుకోవడానికి ఊరు అవతలకి వెళ్ళేవాడు అడవికి. అక్కడికి వెళ్ళి వీడికి పని ఏంటంటే, పూర్వం పంగల కర్రలు ఉండేవి, అందులో రాళ్ళు పెట్టి పటక్కన కొట్టేవారు అన్నమాట. ఈ రాళ్లతో అందరినీ కొట్టేవాడు, గురి చూసి కొట్టేవాడు. ఏదో కాయలు కొట్టుకుంటే పర్వాలేదు, ఎవరు పెడితే వాళ్ళు కొట్టేసి మళ్ళీ వాళ్ళు కనపడకుండా పారిపోయేవాడు. ఓ రోజు వీడు పశువుని కాసుకోవడానికి అడవికి వెళ్ళి అటుగా పెడుతున్న ఆ ఊరి ప్రెసిడెంట్ గారిని టక్కన కొట్టాడు ఒకటి రాయెట్టి. ప్రెసిడెంట్ గారు చాలా మంచివాడు, మన రావణ గారికి వల్లే సాత్వికుడు, కోపం రాలేదు. కోపం రాకపోయినా చాలా తెలివైన వాడిన విషయం తెలియదు ఇప్పించాడు. ఇది ఒరే, ఇంతకాలం అయిందిరా, ఎక్కడో దూరంగా ఉన్న నన్ను ఈ ఇందులో ఒక రాయి పెట్టిలా పటక్కన కొట్టావు, ఎంత గురిగా కొట్టావురా, ఎక్కడ ఇటువంటి గురి ఎక్కడా చూడలేదు, ఇలా రాని పిలిచి ఓ డాలర్ చేతిలో పెట్టాడ. వీడికి ఆశ్చర్యం కలిగింది, అంటే గురిగా రాయితో దెబ్బ కొడితే రూపాయి వస్తుంది అనమాట అనుకున్నాడు వాడు. ఆనంద పడిపోయాడు, ఇంకేముంది పొంగిపోయి వెళ్ళిపోయాడు. కానీ ఈ ప్రెసిడెంట్ గారు ఎందుకు రూపాయి పెట్టారు వీడికి తెలియదు. వెళ్ళే వాళ్ళందరినీ పటకా పటకా రాళ్లతో కొడితే ఎవరూ రూపాయి పెట్టలేదు, ఈ ప్రెసిడెంట్ గారు ఎంత మంచివారో భలే పెట్టారు రూపాయి అనుకున్నాడు వీడు. మర్నాడు ఆ దేశపు మహారాజు గారు అలా పెడుతున్నారు, వీడు ఈ ప్రెసిడెంట్ గారిని కొట్టినట్టు ఆయన్ని కొట్టాడు పటక్కని. ఒరే ఇలా రారా అన్నారు. ఆయన రూపాయి ఇచ్చాడు ప్రెసిడెంట్ గారు, వీడేమి ఇస్తాడు అని రాగానే లాగి రూపాయి తొట్టుకొట్టి వేరే వీడి వంద మరణ దెబ్బ కొట్టాడు రాన్నాడు. ఒక వంద దెబ్బ కొట్టారు, వాడి శరీరం పచ్చిపుండే, ఇది వాడి జీవితంలో ఎప్పుడు ఎవడో దెబ్బ కొట్టలా. ప్రెసిడెంట్ గారు చాలా ఉత్తముడు కనుక శిక్షించడం ఇష్టం లేదు, ఆయన విష్ణువు లాంటి వాడు. అందుకని రాయి కొట్టగానే వీడికి ఒక రూపాయి పెట్టాడు. ఈ రూపాయితో వీడు రెచ్చిపోతాడు కదా, పాపాలు పెరగాలి బాగా, మనం అనుకుంటున్నాం గుర్తుపెట్టుకోండి, పాపాత్ములకి డబ్బులు వస్తున్నాయి, పుణ్యాత్ములు బాడైపోతున్నారని. పాపాత్ముడి చేతిలో రూపాయి పెట్టాడు పెట్టాడనమాట దేవుడు మనకి. వీడు తెచ్చిపోయాడు. కొట్ట కొట్టకి ఎవరిని కొట్టాడు? రాజుగారిని కొట్టాడు. 100 మరణ దెబ్బలు పడ్డాయి. మళ్ళీ జీవితంలో ఎవరు దొరికి వాడాడు వాడు. అలాగే బుద్ధ విగ్రహాలు పడగొట్టేశారు తాలిబన్లు. కానీ భగవంతుడు ఏమన్నా దాంతో బుద్ధ విగ్రహాలు పడగొట్టినా మనకి ఏమవ్వలేదని రెచ్చిపోయారు. అమెరికా మీద పడ్డారు. పటక్కన కొట్టి పారేశారు తీసుకెళ్ళి వాడిని. చూసారా, ఒక వ్యక్తిని చితక్ కొడితే భగవంతుడు తోలికెడితే ఆ భగవంతుడు వీడు పడగొట్టడానికి తాను రాడు, ఇంకోటి రూపంలో వస్తాడు. విష్ణువుని మీరు తిడితే శివుడి రూపంలో శిక్ష దొరుకుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చేసిన తప్పుకి ఇంకో చోట అనుభవిస్తాం, ఇక్కడ చేసిన మంచి ఇంకో చోట సుఖం.